అన్ని ముఖాల లాలన నాకు దొరకలేదు అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నీ అన్ని ముఖాల్ని లాలించే నాకు లాలన దొరకలేదు అన్నాడు. ఈయనేమన్నాడంటే అన్ని ముఖాల లాలన నాకు దొరికింది అన్నాడు. నువ్వేమన్నావు? నా అన్ని ముఖాలని లాలించడం దొరకలేదు నువ్వన్నావు. నేనన్నాను నీ అన్ని ముఖాల లాలన నాకు దొరికింది అన్నాను అన్నట్టు. ఇది రెండో మాట. నీ అన్ని ముఖాలు నన్ను లాలించి ఇంకేం కావాలి అని రెండు భావాలు ఇక్కడ ధనింపజేశాడు. మొత్తానికి సుబ్రహ్మణ్యుడు అంటే ఎంత జ్ఞానస్వరూపుడో, ఎంత తెలివైన వాడో, వాళ్ళ నాన్నే మురిసిపోయేటంత అద్భుతంగా వాళ్ళ నాన్న కలిగిన చిన్న నవ్వును కూడా పక్కకు తోసేసి ఆయన్ని తృప్తిపరిచాడండి మహానుభావుడు కుమారస్వామి. అందుకే ఆ కుమారస్వామిని లాలించినటువంటి స్వామికో నమస్కారం. పైగా శివుడు అనేక ఆయుధాలు ధరించాడు కానీ శూలపాణి అని పేరు ఆయనకి. ఎంతమందికి శివుడు అంటే త్రిశూలమే త్రిశూలమే. అందుకే శివుడు గుర్తుగా కూడా త్రిశూలం వాడతారు. ఈ త్రిశూలం సామాన్యం కాదండి, గొప్ప గొప్ప ఆయుధం. పైగా ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఆయుధంలో ఉంటుందిట. అందుకే ఋషులు దర్శనంలో ఏం వర్ణిస్తారంటే, ఉపన్య మహర్షి చెప్తారు ఇది, స్వామి దర్శనంలో త్రిశూల అధిదేవత వచ్చి అనుగ్రహించిందిట, పినాకం యొక్క అధిదేవత వచ్చిందిట, పాశుపతం యొక్క అధిదేవత వచ్చిందిట, డమరుకుమ యొక్క దేవత వచ్చిందిట. ఇవన్నీ దేవతలు, వీటికి ఒక ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి. అందుకే శివుణ్ణి మనం ప్రార్థన చేస్తే ఆయన ఆయుధాలు మనల్ని రక్షిస్తాయి. అందుకే నీ ఆయుధాలకు నమస్కారము, నీ ధనుస్సుకు నమస్కారము, నీ బాణాలకు నమస్కారం ఎందుకన్నారు? ఆయుధములు కూడా శివస్వరూపములే అవి కూడా. అందుకే స్వామి యొక్క ఆయుధములు ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఆయుధాలు ఉన్నా ఒక ప్రధానమైన ఆయుధమే అందరికీ గుర్తొస్తుంది. ఏమిటది? త్రిశూలం. ఈ త్రిశూలం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు త్రిశూల చిన్న ధారణ. కొంతమంది యోగులు కూడా త్రిశూలం పట్టుకు తిరుగుతుంటారు. అంటే ఎవడు కనిపిస్తే అవును పొడుద్దామని కాదు, అక్కడ అర్థం వాళ్ళు చెప్తున్న దానిలో పెద్ద అంతరార్థం ఉన్నది. త్రితత్వం మూడు కింద, ఇది మాత్రం ఒక్కటే. అందుకు ఆ రెండు కనబడుతూ కలిసిపోతున్న ఒక్క దాంట్లో ఎడాపెంగళ కలిసి సుషుమ్నిలో కలిసినట్టుగా మొత్తం మనందరం త్రిశూలధారులమే. ఈ శరీరం అంతటికి కూడా ప్రధానమైన నాడులు మూడే. ఆ మూడు నాడులు ఇక్కడే కనిపిస్తాయి మీకు సరిగ్గా ఇక్కడ ఈ కలయిక దగ్గర, సుషుమ్న ఎడాపింగళ. ఇడా పింగళ సుషుమ్నులని మూడు నాడులతో ఉన్న ప్రతి శరీరంలో చైతన్యం ఉందా లేదా? అక్కడ చైతన్యం ఉంటేనే మనకు అంత శరీరం నడుస్తుంది. కానీ ప్రధానమైన వెన్ను పూసలో ఇడా పింగళ సుషుమ్న అని మూడున్నాయి. ఈ మూడింటితో ఉన్న వెన్ను పూస ఎవడు పట్టుకుంటే నడుస్తుందో వాడు శివుడు. అంటే మనలో ప్రాణ చైతన్యాన్ని ఇడా పింగళ సుషుమ్నాల ద్వారా శరీరం అంతా వ్యాపింపజేస్తున్నవాడే త్రిశూలధారి అని శివుడు. ఇప్పుడు శివుడు త్రిశూలం పట్టుకున్నాడా లేదా చెప్పండి? ఆయన త్రిశూలం పట్టుకోకపోతే మన బతుకు నడవదు, ఆయన పట్టుకుంటేనే నడుస్తుంది. ఇదంతా కూడా ఇది గ్రహించవలసింది. అంతేకాదు త్రిశూల తత్వంలోనే ఎంత ఉన్నది అది దర్శింపజేస్తున్నారు ఇక్కడ. మమ హస్తగతస్తు విష్టపత్రయ సృష్టి స్థితి సంహృతి క్రియా ఇతి సూచయితిం వహన్నివ త్రిశిఖం శూలమయం శివోవతు. ఎప్పుడైనా త్రిశూలం కనిపించినప్పుడైనా ఈ శ్లోకం చెప్పుకున్నా చాలా మంచిది. త్రిశిఖం శూలమయం శివోవతు. శిఖ అంటే కొన, మూడు కొనలున్న శూలము అంటే త్రిశూలము. త్రిశిఖం శూలమయం శివ. ఏం మాట చెప్పాడు! ఈ శూలమయుడైన శివుడు లేదా శూలమును దాల్చిన శివుడు. త్రిశిఖం శూలం అయం శివ అని చెప్పుకోవాలి ఇక్కడ. త్రిశిఖం శూలం అయం శివ వహన్. ఈ శివుడు మూడు కొనల శూలమని ముమ్మన వాలు దాలుపు అని తెలుగులో అంటారండి. ముమ్మన వాలు అంటే త్రిశిఖం శూలం అయం శివ వహన్. ఈ శివుడు పట్టుకున్నాడు. ఈ మూడు కొనల శూలాన్ని పట్టుకోవడంలో అర్థం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో మూడే పనులున్నాయి, సృష్టి స్థితి లయ. ఈ మూడు చేసేవాడు నేనే, ఈ ముల్లోకాల్ని పట్టేవాడు నేనే, మూడు కాలాలు నా అధీనంలో ఉన్నాయి. కనుక మూడు కాలాలు మూడు లోకాలు సృష్టిస్తున్న మూడు పనులు నిర్వహించే పరమేశ్వరుడు నేనే అని చెప్పడం కోసమే త్రిశూలం పట్టుకున్నాడు. ఎంత అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు ఇక్కడ. కనుక త్రిశూలధారి అంటే సమస్త ప్రపంచం నడిపేవాడు అని ఒక్క భావన చాలదా? సర్వేశ్వరుని సర్వేశ్వరత్వం విశ్వేశ్వరత్వం ప్రకటిస్తున్న ఆ దివ్యమంగళ విగ్రహాన్ని హృదయంలో ధ్యానించి ఇంతవరకు నాట్యం చేసి గణపతి తొండం తగిలించి నమస్కరిస్తే నాట్యం చేశాడు. నాట్యం చేసి కుమారస్వామిని ముద్దు పెట్టుకున్నాడు. త్రిశూలం పట్టు కూర్చున్నాడు అమ్మవారితో. నమస్కారం చేసుకుందాం. పరమేశ్వరుని ఆదిమ యోగి అనే ఒక అద్భుతమైన శ్లోకంలో చూపిస్తున్నారు. ఆదిమ యోగి అంటే మొదటి యోగిట. అయితే ఇది ఎటువంటి యోగి అంటే భోగి విరాగి అయిన యోగి అన్నారు. ఆయన భోగం ఏమిటి అంటే భస్మ విలేపాశాంశుక భోగి సక్త జట సంసార విరాగి బ్రహ్మ విచింతాభాగనురాగి పాతు సదా మామాదిమ యోగి అన్నారు. ఇక్కడ భోగి విరాగి అనురాగి యోగి నాలుగు శబ్దములు. భోగి అంటే భోగము కలవాడు. ఈయన భోగం ఏమిటా అని చూస్తే భస్మ విలేప ఆశాంశుక భోగి. భస్మ విలేపు ఈయన భోగం. ఆయన అలంకారము, ఆయన ఆనందించే దేనితో అంటే భస్మ విలేపంతో.
పోని బట్టలు కట్టుకుని ఆనందం ఏమిటి అంటే ఆశాంశుక భోగి అన్నారు. ఆశ అంటే దిక్కులు అని అర్థం, అంశుక అంటే వస్త్రం అని అర్థం. ఆశాంశుక అంటే దిక్కుల్నే వస్త్రంగా ఆధరించడం, ఈయన భోగంట. దిక్కుల్నే వస్త్రంగా ధరించడం అంటే వస్త్రాలు లేకపోవడం అని అర్థం. వస్త్రం కట్టుకుంటే భోగం అంటారు, కానీ వస్త్రాలు లేకపోవడం భోగం ఏంటంటే కొన్ని కొన్ని లేకపోతేనే హాయిగా ఉంటాయి. కనుక మహానుభావుడు ఎటువంటి భోగాన్ని అనిపిస్తున్నాడంటే ఆశలనే వస్త్రములుగా ధరించి ఆయన అదే భోగంగా భావిస్తున్నట్ట. భస్మము వస్త్రరాహిత్యము భోగంగా అనుభవించేవాడు యోగి. యోగికి భోగం లేదని ఎవడన్నాడు? మనల్ని మించిన భోగం ఆయనకుంది. కౌపీనవంతః కను భాగ్యవంతః అన్నారు శంకరులు. వాళ్ళే భాగ్యవంతులు. ఏముందండి భాగ్యం? పట్టుబట్ట, సూట, కౌపీనం. ఆ కౌపీనమే వాళ్ళు భాగ్యం అయ్యా అన్నారు. అందుకే ఇక్కడ భోగి అనే శబ్దాన్ని ఎంత చక్కగా చూపించారంటే దిగంబరుడై భస్మం ధరించిన భోగి ఆయన. అంటే జ్ఞానస్వరూపుడు, వైరాగ్య స్వరూపుడు. సక్త జటః, చక్కగా జటలు ధరించి సంసార విరాగి. ఈ భోగం అనుభవిస్తూ సంసారములో వైరాగ్యం కలిగి ఉన్నాడు. బ్రహ్మ విచింతాభాగ అనురాగి. నిజానికి విరాగికి భోగం ఉంటుందా అంటే ఈ భోగం ఉంది విరాగికి. రెండు విడివిడి భావాలు చెప్పకుండా విరాగికున్న భోగం, విరాగికున్న అనురాగం చూపించారు. అసలు భోగము అనురాగం లేని వాడిని విరాగి అనాలి. ఈ విరాగికి భోగం ఏంటో తెలిసిపోయింది కదా, అనురాగం చూడాలి. ఇక్కడ అనురాగం ఉంటే విరాగి ఎలా అవుతాడు? అనురాగం అంటే ఎడతెగని ప్రేమ అని అర్థం. అనురాగం ఎడతెగని ప్రేమ. ఎడతెగని ప్రేమ ఉంది దీనికి. ఎవరి పట్ల అంటే బ్రహ్మ విచింతాభాక్ అనురాగి. ఎవరు నిరంతర బ్రహ్మచింతన చేస్తారో వారంటే ఈయనకు అనురాగం. బ్రహ్మచింతనాపరులు, బ్రహ్మాభ్యాసం చేయువారు అని అర్థం. వీళ్ళు అభ్యాస యోగులు అని అంటారు. అభ్యాస యోగులు అంటే బ్రహ్మాభ్యాస యోగులు. గీతలో పరమాత్మ చెప్పినట్టు అభ్యాస యోగ యుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాన్ని చింతయన్. సాధారణంగా కర్మయోగం, జ్ఞానయోగం పేర్లు చెప్తారు, కానీ కృష్ణ పరమాత్మ మాత్రం అభ్యాస యోగం అనే మాట వేశాడు. ఏదైనా నిరంతరం అభ్యాసం చేయడమే యోగం. అంటే నిరంతర అభ్యాసం. ఏమిటా అభ్యాసం అంటే బ్రహ్మాభ్యాసం. దీని గురించి విద్యారణ్యుల వారు వేదాంత పంచదశలో బ్రహ్మము గురించే చర్చించడం, బ్రహ్మము గురించే అధ్యయనం చేయడం, బ్రహ్మము గురించే చింతన చేయడం. మాట్లాడితే బ్రహ్మము గురించే మాట్లాడతారు, అధ్యయనం చేస్తే బ్రహ్మముకు సంబంధించిన అధ్యయనమే, ఇక చింతన కానీ చేస్తే బ్రహ్మచింతనే చేస్తారు. మొత్తానికి వాళ్ళు చేసే ప్రతి పని ఏది బ్రహ్మముతోనే జరుగుతుంది. ఇది అభ్యాస యోగం అంటే. నిరంతరం ఎవరైతే అభ్యాసం చేస్తారో అటువంటి వాడు మాత్రమే ధరించగలడు. అందుకు మనస్సును నిగ్రహించలేకపోతున్నాం ఎలాగయ్యా అంటే అభ్యాసం చేయి, అదే వస్తుందని చెప్పాడు. అవునా లేదా? మనస్సును నిగ్రహించడం మహాకష్టం, కానీ అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేనచ గృహ్యతే. అందుకు అభ్యాసం పెరుగుతూ ఉంటే ఈ వైరాగ్యం అదే వస్తుంది. ఈ విధంగా బ్రహ్మ విచింతన ఎవరు చేస్తున్నారో వారి పట్ల అనురాగం కలిగిన వాడు పరమాత్మ. అటువంటి వాడు పాతు సదామా మాదిమ యోగి. అటువంటి ఆదిమ యోగి అయిన వాడు నన్ను రక్షించుగాక. అంటే ఆదిమ యోగికి ఉన్న మూడు లక్షణములు ఏమిటి? భస్మాదుల యందు భోగము, సంసారంపై విరాగము, బ్రహ్మచింతన చేసేవారిపై అనురాగం కలవాడు ఆదిమ యోగి. యోగులకు మొదటివాడు ఇతని. అందుకే శివాజ గురవే నమః. జ్ఞానులన్నింటిలో మొదటి జ్ఞాని ఇతనే. జ్ఞానస్వరూపుడు ఇతను. ఇతని అనుగ్రహం వల్లనే యోగులందరూ ఉన్నారు. అందుకే ఆదిమ యోగి అనే గురుస్వరూపాన్ని ఈ విధంగా భావన చేసి మనకి చూపిస్తున్నారు. ఆ తర్వాత మనకి విశేషంగా కీర్తన యోగం గురించి చెప్తున్నారు. ఈ కీర్తన యోగం వచ్చేటప్పటికల్లా ఇలాంటి భావం మనకి కృష్ణకన్నామృతంలో గోవింద మా దామోదర మాధవేతి అనొక ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకముల గుంపు లీలాశుకులు వారు ఇచ్చారు. గోవింద దామోదర మాధవేతి. గోవింద దామోదర మాధవ అని కీర్తించడమే యోగం. అంటే ఈ మూడు చెప్పారంటే మిగిలి నామాలు వద్దని కాదు. దీని ఉపలక్షక న్యాయము అని అంటారు. అంటే కొన్ని చెప్పారు అంటే దాన్ని బట్టి మిగిలినవన్నీ కూడా కలుపుకోవాల్సిందే. గోవింద దామోదర మాధవ కృష్ణ ఇలా అన్ని నామములు నిరంతరం చింతన చేయడం గొప్ప యోగం. దీన్ని కీర్తన యోగం అని అంటారు. యోగాలు అనేక ఉన్నాయి. ధ్యానం చేస్తే ధ్యాన యోగం, కీర్తిస్తే కీర్తన యోగం. ప్రతిదీ యోగమే. పరమాత్మను కలిపే ప్రతి ప్రయత్నము యోగం అనిపించుకుంటుంది. అందుకు కీర్తన యోగం గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు ఇక్కడ. అక్కడ గోవింద దామోదర మాధవేతి ఎలా ఉన్నదో అదే ఛందస్సులో ఇక్కడ నడుపుతూ దీనికి ఏం తీసుకున్న శబ్దములు శంభో మహేశేశ్వర శంకరేతి. ఇది శంభో మహేశ ఈశ్వర శంకర మూడు శబ్దములు. అయితే మహేశ అన్నాక మళ్ళీ ఈశ్వర చెప్పడం ఏంటి? మహేశుడు అంటేనే ఈశ్వరందరికంటే గొప్పవాడు. మళ్ళీ ప్రత్యేకించి ఈశ్వర శబ్దం చెప్పడం ఏంటంటే సమస్త లోకపాలకులకి పాలకుడు గనక మహేశుడు అని చెప్పారు. ఈశ్వరుడు అంటే సృష్టి స్థితుల కారకుడైన పరమాత్మ అని అర్థం. అందుకు ఆ రెండు శబ్దములు కూడా ఔచితీయమంతములే. శంభో మహేశ ఈశ్వర శంకర అని ఆలపించే కీర్తన యోగం ఎంత గొప్పదో ఇక్కడి నుంచి ఎనిమిది శ్లోకాల్లో చెప్తున్నారు. అన్యోన్య సంవర్ధిత తత్ప్రశంస దిగంబరాభూతి జటావతం సాహ సహస్ర సంప్రహసా వదంతి శంభో మహేశేశ్వర శంకరేతి శంభో మహేశేశ్వర శంకరేతి. ఈ సంకీర్తన ఎవరు చేస్తున్నారు అంటే మహాయోగులు చేస్తున్నారట. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే జడలు ధరించినటువంటి యోగులు. వాళ్ళందరూ విరక్తులై పరమేశ్వరుని కీర్తనయందు అనురక్తులై వారందరూ ఎలుగెత్తి గానం చేస్తున్నారు స్వామి నామాలని. అన్యోన్య సంవర్ధిత తత్ప్రశంస, ఒకరు ఉత్సాహంగా శివ అశంకర మహాదేవ అంటే మరుగుడికి ఉత్సాహం వస్తుందిట. అందుకే ఒకడు ఎలుగెత్తి కీర్తనాలపిస్తే మరో 10 మందికి కూడా ఉత్సాహం వస్తుంది. కానీ యోగుల్లో ఎవడు ఎవడిని ప్రేరేపించాడో తెలియదు, కానీ ఒకరి వల్ల ఒకరికి స్ఫూర్తి కలుగుతుంది. అలా పరస్పరం ఒకరికొకరు ప్రోత్సాహితులై అందరూ కలిసి శివ శంకర మహేశ్వర శంభో అని గానం చేస్తున్నారు. అంటే అటువంటి యోగులు గానం చేసే యోగము కీర్తన యోగము. ఒక యోగం గురించి చెప్పేటప్పుడు దాన్ని ఎటువంటి మహాత్ములు అనుసరిస్తున్నారో ముందు చూపించారు. వాళ్ళు కూడా విరాగులు, అందుకే వాళ్ళందరూ జటాధారులై ఉన్నారు అని వర్ణిస్తున్నారు. చిత్రం ఏంటంటే తర్వాత మాట చూపిస్తున్నాడు. ఇదంతా కూడా కేవలం నామ సంకీర్తన గురించి చెప్పడమే కాకుండా ఆ నామ సంకీర్తన యోగం ప్రభావం ఏమిటి, ఎటువంటి వారు అనుసరిస్తారు, ఒక పద్ధతిని బోధిస్తున్నారు ఇందులో. అతో మహత్సంగతి రేవ కార్య యతో జటాధారి సుపంజరస్థాః అమీశుకాశ్చాను వదంతి నిత్యం శంభో మహేశ ఈశ్వర శంకరేతి. అతో మహత్సంగతి రేవ కార్య, ప్రతి చిన్న భావంలో కూడా ఒక ఉపదేశం పెడతారండి అప్పయ్య దీక్షితులు వారు. ఆయన గొప్పతనం ఇది. అందుకు మహత్సంగతి రేవ కార్య అనేది ఇందులో కొటేషన్లో మనం తీసుకోవాల్సిన ఉపదేశం ఇది. మహత్సంగతి రేవ కార్య అత అంటే అందువల్ల అని మొదలుపెట్టారు. అంటే ఇందాక చెప్పారు కదా, వాళ్ళందరూ పరస్పరం ఒకరి చిత్త ఒకరు ప్రోత్సాహితులై శివనామాన్ని సంకీర్తన చేస్తున్నారు. అందువల్లనే నేను చెప్పింది ఏంటంటే సత్పురుషులతో సాంగత్యం చెయ్యాలి. మహత్సంగతి ఏవ కార్య, ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఎలాంటి పిచ్చి వాళ్ల పక్కన కూర్చుంటే ఆ పిచ్చి మనకు అంటుతుంది, అంతే కదా. అందుకు భగవంతుడి పిచ్చి వాళ్ల సామీప్యం కోరుకుంటూ ఉండాలి. మనక ఏది దగ్గరుంటే అది అంటే స్వభావం ఉంది మనస్సుకి. అందుకే విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, మనసతి చిత్రమవు దినుసు మానిని అన్నాడు. మనసతి చిత్రమవు దినుసుట, దానికి ఒక లక్షణం ఉందిట, ఏది అలవాటు చేస్తే అదే అవుతుంది. కనుక నిరంతరం, అందుకే అభ్యాసం అభ్యాసం. అన్ని యోగాల కంటే మీరు కర్మయోగ ధ్యాన యోగాలు పేర్లు మర్చిపోయినా పర్వాలేదు, కానీ అభ్యాస యోగం కావాలి. అభ్యాసం మనకి, ఈ శరీరం నేను అనుకోవడం నేను అనుకోవడం అభ్యాసం అయిపోయి అదంటుకుంది. నువ్వు భగవంతుడి గురించి అభ్యాసం చేస్తే అది అంటుకుంటుంది. అయితే ఏది సత్యమో దాన్ని అభ్యాసం చేసుకుంటే సత్యమే అంటుకుంటుంది, అసత్యాన్ని అభ్యాసం చేసుకుంటే భ్రాంతిలోనే మునిగిపోతాం. అందుకు అభ్యాసం అభ్యాసం. అభ్యాసానికి కావలసిన ప్రధానమైన సోపానం సత్సాంగత్యం. సత్సాంగత్యం ఎలాంటిది అంటే ప్రభావం చూపించగలదు. ఆ ప్రభావం దుస్సాంగత్యానికి కూడా ఉంది. అయితే మనకు ప్రభావ పడే లక్షణం మనస్సుకుంది కనుక మన సత్సాంగత్యాన్ని కోరుకోవాలి, తత్ప్రభావం మనకు కలుగుతుంది. సత్సాంగత్యం ఎలాంటిది అంటే ఒకరినొకరిని ప్రోత్సాహించగలదు. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్లుగా మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంత సమాం నిత్యం తుష్యంతి చర్రమంతి. చిత్త ప్రాణములు నాకే అర్పించిన భక్తులు నా గురించే మాట్లాడుతూ నా గురించే చెప్పుకుంటూ ఆనందిస్తుంటారన్నారు. అదే ఇక్కడ అన్యోన్య సంవర్ధిత అని మొదట చెప్పినప్పుడు ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ గానాన్ని వృద్ధి చేస్తున్నారు. అలాంటి వారి సాంగత్యం పొందితే మనము ఏమీ తెలియని మనం కూడా తరించిపోగలం. అయితే దానికి సాక్ష్యం ఏమిటంటే, సాక్ష్యం చూపిస్తున్నాం, ఈ ఆశ్రమాల దగ్గరకు బోలుడని చిలకలు వస్తున్నాయట. ఆ చిలకలు కొన్ని కొన్ని మచ్చిక ఎక్కువ అవడంతో ఆ మునిపత్నులు మొదలైన వాళ్ళందరూ లాలన చేసి కొన్నిటి పంజరాల్లో పెట్టారు. కొన్ని తిరుగుతూ కొమ్మల మీద ఉన్నాయి. ఆ చిలకలన్నీ కూడా శంభో మహేశ ఈశ్వర శంకర అంటున్నాయట. అక్కడ చిలకలన్నీ కూడా శంభో మహేశ అంటున్నాయి. ఎందుకంటే ఎప్పుడూ వీళ్ళు అదే గానం చేయడంతో వాటికి అది అలవాటైపోయింది. అందుకే చెప్పాం మహాత్ముల సాంగత్యం అవసరమని, ఇది చూపించున్నారు. అందుకు మొత్తం ఎతో జటాధారి సుపంజరస్థా అమీశుకాహ అనువదంతి నిత్యం. అనువదంతి అనువాదం అంటే దాన్ని అనుసరించి వీడు పలికితే అనువాదం అని. అనువదంతి నిత్యం శంభో మహేశ ఈశ్వర శంకరేతి. ఇది ఎక్కడ జరుగుతోంది కీర్తన అంటే, కైలాస భూమి భృత్ ఇలా తలేషు విభూతి రుద్రాక్ష ధరాఖిలాంగా తదేక భక్తాః ప్రమథా పఠంతి శంభో మహేశ ఈశ్వర శంకర ఇది. అటు కైలాస పర్వతంలో ప్రమదగణాలు ఇతర ఋషులు వీళ్ళందరూ కూడా ఈ గానమే చేస్తుంటారు. నిరంతరం మారుమ్రోగిపోతుంటుంది కైలాసం శంభో మహేశ ఈశ్వర శంకర అనేటువంటి నామములతో. అదేవిధంగా ఇలా తలేషు, అటు కైలాసం మొదలుకుని ఇలా తలేషు అంటే గ్రౌండ్స్, అది పర్వతము, ఇది గ్రౌండ్స్, ఈ భూమి యందు ఇతర భాగముల యందు కూడా అన్నారు. అంటే ఇంకా ఇతర దివ్యక్షేత్రాల్లో మహాత్ములు మసలే చోటుల్లో వాళ్ళందరూ ఎలా గానం చేస్తున్నారు అంటే శివ చిన్న ధారణ చేసి శివనామ గానం చేయాలి. శివ చిహ్నములు కూడా ధరించి ఉన్నారు. శివ చిన్న ధారణ చేత శరీరం శుద్ధమవుతుంది. నామ సంకీర్తన చేసినప్పుడు మనస్సు కూడా కలిపితే ఇటు మాట మనసు రెండు శుద్ధమవుతున్నాయి. అందుకు కైలాస భూమి భృత్ ఇలా తలేషు విభూతి రుద్రాక్షధర అఖిలాంగాహ, విభూతుల్ని రుద్రాక్షల్ని ధరించారు. ఇది శివచిన్న ధారణ అంటే వీటిని ధరించి తదేక భక్తాహ, తదేక భక్తి అంటే ఏకాగ్రమతో కూడినటువంటి భక్తితో వీరందరూ కూడా శంభో మహేశ అంటూ ఉన్నారు. అసలు జన్మ అంటే వాళ్ళదేనయ్యా. సంకీర్తన చేయకుండా భగవన్నామాన్ని నోరారా అనకుండా అదొక బతుకా అన్నారు ఇక్కడ. ఎందుకంటే పాతకాలు నశిస్తే గానీ చిత్తం శుద్ధి కాదు, చిత్తం శుద్ధి అయితే గానీ జ్ఞానం లభించదు. ఆ పాతక నాశనానికి పనికొచ్చేది ఏంటంటే నామ సంకీర్తనమే, ఇంకో మందు లేదు. అందుకే నామస్మరణాది అన్యోపాయం. శుద్ధం కాని చిత్తం ఉపనిషత్తు పుస్తకం పట్టుకుంటే అది కూడా తప్పుడు అర్థం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చిత్తశుద్ధి లేని వాడికి జ్ఞానం అర్థం కాదు, అర్థమైన అపార్థం అవుతుంది, అనర్థం అవుతుంది. అది దాని దోషం కాదు, వీళ్ళు శుద్ధత లేని దోషం. సంకీర్తన యోగం అంత గొప్పగా ఉంది. ఈ సంకీర్తన యోగం అవలంబించకపోతే ఏంటండి, అవలంబిస్తే గొప్పది ఒప్పుకుంటాం, అవలంబించకపోతే చెప్పే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక అని వెంటనే చెప్పాడు. విష్ణు కీర్తన చేయకపోతే అది అని. అందుకే ధిక్తశ్చ జిహ్వాం వచనంచ ధిక్ ధిక్, ధిక్ జీవనం జన్మ కులంచ ధిక్ ధిక్, నిత్యం ముదాయ పురుషో నవక్తి శంభో మహేశ ఈశ్వర శంకరేతి. ధిక్తశ్చ జిహ్వాం, వాడి నాలుకెందుకు ఇంకా చీ అని, దిక్ అంటే చీ, అదేదో బిరుదు అనుకోవద్దు, సంస్కృతం చెప్పారండి, చీ అదో నాలిక. వచనంచ ధిక్ ధిక్, వాడు బోల్డ్ మాట్లాడతాడండి, మంచి మాటకారి. ఎందుకయ్యా, శివనామం పలకనప్పుడు ఎన్ని మాట్లాడితే లాభం ఉంది. ధిక్ దశ వచనం అంతేకాదు ధిక్ ధిక్ జీవనం, వాడు బతికే చీచి. జన్మ కులంచ ధిక్ ధిక్, వాడు ఎంత గొప్ప జన్మ పొందితే లాభమే ఉంది, అంత గొప్ప కులంలో పుడితే లాభమే ఉంది భగవత్ సంకీర్తన చెయ్యినప్పుడు. అందుకే ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఆకడ నా తడే హరి నెరిగిన వాడు, గొప్ప కులంలో పుట్టేవాడు గొప్పవాడు కాదు, భగవద్భక్తుడు గొప్పవాడు. అన్ని కులాల కంటే గొప్ప కులం భక్త కులం, గుర్తుపెట్టుకోండి. భక్తుడు కానప్పుడు ఎందులో పుడితే ఏముందండి, విజాతులన్నీ వృధా వృధా అజామిళాదుల దదియే జాతి అన్నాడు మహానుభుడు హనుమాచార్య. అందుకే ఆకడ నా తడే హరి నెరిగిన వాడు. అందుకే దిగ్జీవనం జన్మ కులంచ ధిక్ ధిక్, నిత్యం ముదాయ పురుషో నవక్తి. ఏ పురుషుడైతే శంభో మహేశ ఈశ్వర శంకర అనడో, పైగా అనేటప్పుడు ఎలా అనాలి, ముదా నిత్యం, రెండు స్వభావాలతో అనాలి. ఏదో అనమంటే అనడం కాదు, నిత్యం అనాలి, ముదా ఆనందంగా అనాలి. ప్రేమ్సెబోలో అని అంటారు ఉత్తరాదిలో, ఆనందంగా ఆదరంగా ప్రేమము పిరుగుని వేళ నామము పలికేవారని త్యాగరాజస్వామి చెప్పినట్లుగా, నిత్యం ముదాయ పురుషో నవక్తి. కొందరు మహాపండితులు ఉంటారండి, వాళ్ళు చాలా జ్ఞానులు, ఎందుకంటే మంత్రాలు నడితిప్పగలరు, ఇడితిప్పగలరు, ఉపనిషత్తులు ఎక్కడేమున్నాయో వల్లి వేయగలరు, కనుక వాళ్ళేమో కీర్తన చేయరు. ఎందుకయ్యా పాండిత్యం అంటాడు తర్వాత దాంట్లో. సపండితాజ్య సహి సహి లోక పూజ్య స దివ్య భాగ్య సహి భవ్య జన్మ యో వక్తి మోదాతిశయేన నిత్యం శంభో మహేశ ఈశ్వర శంకరేతి. అతడే పండితుడు, అతడే లోకంలో పూజింపదగినవాడు, అతడే దివ్య భాగ్యవంతుడు, అతడదే భవ్యమైన జన్మ. ఎవరది, ఎవరు మోదాతిశయంతో అంటే ఆనందపు పారవశ్యంతో నిత్యము శంభో మహేశ ఈశ్వర శంకర అంటారో వాడే పండితుడు, వాడే జ్ఞాని, వాడే యోగి. అంతేకాదు ఈ నాలిక పనికి మాలిన చెడు రుచులన్నీ తీసుకుని ముద్దు పారిపోయింది. అందుకే దీనికి దానికి అంటుకున్నటువంటివి రకరకాల చేదులు ఇవన్నీ అంటుకుపోయాయి. అవన్నీ పోవాలి అంటే ఈ దీన్ని తీసుకుని ఒక సముద్రంలో ముంచేయన్నాడు. ఏది నాలికని, సముద్రాన్ని ఎక్కడికైనా తేలేదో దీన్ని తీసుకుని సముద్రంలో ముంచే. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే సముద్రమంత వస్తువు పడితే గానీ నాలుగు బాగుపడుతుట, అంత పాడు చేసాం సముద్ర జలాలన్నిటితో కడిగితే గానీ పోనంత అంటుకు దీ నాలుగుకి. ఏంటి ఇంతవరకు ఈ నాలుగుతో చేసిన పాపాలంటే, జిహ్వామదీయా వసత దురుక్తి, ఉన్న నాలుగుతో చేసినవన్నీ దురుక్తులు. దురుక్తులు అంటే కూడని మాటలు ఆడుట. శంకర భగవత్పాదుల వారు దూరీకృత అని దురిత అని దురక్షరాని అని ఒక మాట చెప్తారు. దురక్షరములు అన్నారు. దురక్షరములు అంటే ఏమిటో ఆయన చెప్పాడండి కొన్ని కొన్ని విషయములు శాస్త్రాధారంగా. దురక్షరములు అంటే కూడని మాటలు. కూడని మాటలు అంటే శాస్త్ర విరుద్ధమైన మాటలు. అందులో ఒకటేం చెప్పాడంటే, మన ప్రారంభం మనం అనుభవించక తప్పదండి. ఎన్ని మార్లు భగవంతుడిని కీర్తించినా స్తుతించినా మన ప్రారంభం మనం అనుభవించక తప్పదు. ఇదిగో దురక్షరంట. అంటే భగవంతుడిని పూజించినా ప్రారంభం తప్పదు అనడం తప్పు అంటున్నాడు ఆయన ఇక్కడ. భగవత్ సంకీర్తన మనల్ని తప్పకుండా తరింపజేస్తుంది. అలాంటి ప్రగాఢమైన విశ్వాసంతో చేయాలి. కనుక దాని మీద విశ్వాసం లేకుండా మాట్లాడడం దురుప్తం. పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే అని కొందరు చెప్తూ ఉంటారు. ఒక ఆయన అన్నాడు, చప్పట్లు ఎందుకు కొడతారంటే నిద్ర రాకుండా ఉండడానికని. వీడికి తోచి నిర్వచనం వాడికి, ఇలా ఎవడికి వాడు పసుపు ఎందుకు రాసుకుంటారంటే యాంటీబయోటిక్ అని. ఇలాగ ప్రతివాడు శాస్త్రానికి వాడికి తోచి నిర్వచనం. మన సంస్కృతి గురించి మాట్లాడడానికి ప్రతివాడు సిద్ధమైపోతాడు. ఏం చదివాడో తెలియదు కానీ అది వచ్చింది బాధ. ఇలా వాడికి తోచిన సమర్థనలు చెప్పి శాస్త్రవిద్ధంగా మాట్లాడడం దురక్షరం. అదేవిధంగా ధర్మాలని అధర్మాలుగా చూపించడం దురక్షరం, అధర్మాన్ని ధర్మంగా చూపించడం దురక్షరం, భగవద్ విశ్వాసము లేకుండా శ్రద్ధారహితంగా మాట్లాడడం దురక్షరం. శ్రద్ధారహితముగా అంటే శాస్త్ర విశ్వాసం లేకుండా మాట్లాడడం దురక్షరం. పైగా నిందలు ఇత్యాదులు ఎన్నో ఉన్నాయి. ఇతరులను నిందించడం, సృష్టిలో చేసే పనులు రెండేట, ఆత్మస్థుతి పరనింద. అందుకొక ఆయన అన్నాడు చక్కగా, రండి కాలక్షేపంగా మాట్లాడుకుందాం ఆత్మస్థుతి పరనింద అన్నాడు. ఉన్నమాట ఎవరిని ఇద్దరు కలిస్తే అది వాడిని వీడు వీడిని వాడిని పొగుడతారు. వాడిని వీడు ఎందుకు పొగుడతారంటే తర్వాత వీడు వాడిని పొగడాలి గనక. ఇలా కాలక్షేపం అయిపోతుంటాయి. చిత్రం ఏంటంటే అందులో ఒకటి వెళ్ళి ఇంకోటి జాయిన్ అయ్యాడు అనుకోండి, వెళ్ళిన వారి గురించి మళ్ళీ ఇంతవరకు పోడిన వాడు తిడతాడు. అది ఒకటి లోకం. ఇలా మొత్తం నాలుగు దేనికి వరకు వచ్చిందయ్యా అంటే పరనింద, ఆత్మస్థుతి పరనింద అని. అందుకే పరనింద చేయ తత్పరుడు కానివాడు అరుదైన భూత దయానిధి యగువాడే పరులు తామేయనుచు భావించువాడు ఏ కులజుడైననేమి ఎవడైననేమి అన్నాడు అన్నమయ్య. అందుకే ఆ దురుక్తులు కూడదండి. ఆ దురుక్తుల చేత మొత్తం ఏమైంది, నీచస్థితి, నీచస్థితి వచ్చింది. ఈ దురుక్తులు ఎప్పటి నుంచి మాట్లాడుతున్న వాచా దోషాలు చాలా అండి. శారీరక మానసిక దోషాల కంటే భయంకరమైనది వాచాదోషం. ఎందరిని నిందించేమో, ఎందరిని గాయపరిచేమో, ఎన్ని అనవసరపు పొగడ్తలు పొగడేమో, నాలికని వృధా చేసుకున్నాం. అలాంటి పాడైపోయిన నాలికని సోమస్య నామాక్ష సుధా సముద్రే అన్నారు. సోముని నామమనే సుధా సముద్రము అన్నారు. అమృత సముద్రం అంట. అమృత సముద్రాన్ని తీసుకురా అంటే నాలుగు చూస్తే ఇంత, దీన్ని ఏ సముద్రంలో ముంచాలి అంటే ఆ నామమే ఒక మహాసముద్రం అంతటిది అన్నారు. శివనామం వినడానికి చిన్ని చిన్ని మాటల్లా కనబడుతూ ఉన్నా ఆ నామములకు మహాసముద్రం వంటటివి. అంటే అనంతములైన నామములు కలవాడు. ఆ అనంత నామోచ్చారణ చేతనే మన నాలిక్కి పట్టినటువంటి వాచాదోషములన్నీ నశిస్తున్నాయి అనే మాటను ఇక్కడ బోధించారు. అయితే సంగీతాలన్నిట్లలోకి గొప్ప సంగీతం ఏదయ్యా అంటే భగవన్ నామే గొప్ప సంగీతం అన్నారు. భగవన్ నామ సంకీర్తనం కంటే సంగీతం ఏమున్నది? కాదండి, నాకు ఫలానా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఇష్టమండి, ఫలానా వాడి వాయిస్ ఇష్టమండి అని. ఎంత తీయగా మాట్లాడేవాడైనా పాడేవాడైనా భగవత్ సంకీర్తన చేయనప్పుడు అదేం గుర్తండి, అవేం వాద్యాలు? అందుకే నాకు ఏ వాద్య సంగీతాలు వద్దు, భగవన్ నామ సంగీతమే చాలు అని తర్వాత చెప్తున్నారు. విహాయ భేరీ ఘన తుర్య వేణు వీణామృదంగాది రసంచ గానం శృణోతు మే కర్ణయుగం సుశబ్దం శంభో మహేశేశ్వర శంకరేతి. వీణలు భేరులు వేణువులు మృదంగాలు ఇవన్నీ నాకు అక్కర్లే. నా కర్ణయుగం ఏది వింటే ఆనందిస్తుందంటే శంభో మహేష ఈశ్వర శంకర. ఇంతటివరకు కీర్తన చెయ్యడం చెప్పారు, ఇప్పుడు కీర్తనని వినడం చెప్తున్నారు. ఈ దివ్య సంగీతానటి కంటే గొప్పది. ఇలా నిరంతరం వినడం అనడం అనుకోవడం ఈ మూడు కీర్తనలో జరగాలి. అనడం అనుకోవడం వినడం. వినడం అనేది కేవలం శారీరకమైనగా అవుతోంది, ఇక అనడం అనేది వాచికంగా అవుతున్నది, అనుకోవడం అనేది మానసికంగా అవుతున్నది. ఈ మూడు సంకీర్తనతో నేను సాధించగలిగితే చిట్ట చివరికి కూడా ఈ నామాలు నన్ను విడిచిపెట్టకుండా ఉండాలి. చిట్ట చివరికి ఎన్నన్నా అప్పుడు గుర్తు రావాలి. అప్పుడు గుర్తు రావాలంటే ఇప్పటి నుంచి ఎప్పుడూ అలవాట్లో ఉంటేనే అప్పుడు గుర్తొస్తుంది. ఎప్పుడు? ప్రాణప్రయాణే పతతాదనంత సంసార తాపాంత మహౌషధంత నామామృతం మద్రసనాగ్రదేశే శంభో మహేశేశ్వర శంకరేతి. నామామృతం మద్రసన అగ్రదేశే, నా నాలిక కొనపై ఆ నామం ఉండాలి. ఎప్పుడు ఉండాలి? అప్పుడు తప్పకుండా ఉండాలి. ఎప్పుడు? ప్రాణప్రయాణే పతతాత్, ప్రాణప్రయాణ సమయంలో నా నాలిక మీద ఆ నామాలు వచ్చి పడాలి అన్నారు. ఇది చాలా గొప్ప మాట. ఎంత ఆలోచనతో అన్నటువంటి మాట అండి, లేదా అనుభూతితో అన్నటువంటి మాట. ప్రాణప్రయాణ సమయంలో మనకు ఉన్న అవస్థ ఎలాంటిది అంటే, స్వస్థతగా ఉన్నప్పుడు ఎవరైనా ఏవైనా మాట్లాడగలరు, వినగలరు. అస్వస్థత ఉన్నప్పుడు ఎలా ఉంటుందనేది ఊహించడం స్వస్థతలో ఉన్నప్పుడు సాధ్యం కాదు.
మన జీవితంలో ఎప్పుడో ఒక అస్వస్థ దశ కూడా అనుభవించుంటాం గనక ఒకసారి గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటారు, అలా బాధపడే బదులు నారాయణం హరో అనుకుంటే చెప్పడం తేలికేనండి, ఇప్పుడు అనాలని మూడు రాదండి అంటాడు వాడు. అస్వస్థతగా ఉన్నప్పుడేమో మూడు రాదు, స్వస్థతగా ఉన్నప్పుడు వాటి వైపు మనసు వెళ్ళదు, మరి ఎప్పుడు వెళ్తుంది? అందుకే దీన్ని బాగా అభ్యాసం చేయాలి. మనసు శరీరము స్వాధీనం తప్పిపోతాయి, ముఖ్యంగా ప్రాణప్రయాణ సమయంలో శరీరం అంత హాయిగా వెళ్ళిపోయే ప్రాణాలు తక్కువ కదా, క్లిష్టంగా బాధపడితే యాతనతోనే వెళతాయి. ఆ సమయంలో భగవంతుడి చిత్తంలోకి వస్తాడా? అప్పుడు అనిపించేది ఒకటంటే ఈ తగ్గిపోయేకి సాధన చేస్తానులేండి అంటాడు. ఈ తగ్గే లోపల పడిపోతే కనుక ఆ సమయంలో గుర్తు రావడం మహాకష్టం. అప్పుడు పడుతున్న శారీరకమైన వేదన, పైగా అనాలి అంటే సహకరించే వాయువులు నాడులు కూడా సహకరించవు. అందుకే తనంత తాను పడుగాక అన్నారు, నేను అంతాను అని అనలేదు. ఈయన పతతాత్ అంటే ఇన్నాళ్ళు అనడం చేత నాకు పాపం పోయి భగవంతుడికి దయ కలిగి ఆ నామములు ఆ తల్లులు ఏంటి భగవన్ నామములు తల్లులు ఆ తల్లులు వచ్చిన ఆ నాలుగు మీద కూర్చోవాలి, అవి రావాలి తప్ప నేను పట్టుకోలేను. అందుకే పతతాత్ అనే మాటకి ఇంత గొప్ప మాట చెప్పారు, ప్రాణప్రయాణే పతతాత్. ఏమిటండి ఆ సమయంలో పడేవి ఇవేమిటి అంటే, సంసార తాపాంత మహోషధం. శంభో మహేశ ఈశ్వర శివ మహాదేవ పశుపతి ఈ నామములన్నీ ఉన్నాయే, ఇవన్నీ కలిపితే మహౌషధం. ఎలాంటి మహౌషధం అంటే సంసార తాప అంత మహౌషధం. ఇది మాత్రం గ్యారంటీ మెడిసిన్ అండి. సంసార తాపాన్ని సంపూర్ణముగా నశింపజేసే అత్యంతిక ఔషధం ఇది, సంపూర్ణ తాపశమనం చేసేటువంటి ఔషధం. అది ఎప్పుడు ఉండాలి ఇది నామామృతం, ప్రత్యేకించి ప్రాణప్రయాణ సమయంలో తనంత తాను భాషించుగాక అని ఎప్పుడు ఆశించేవాడికి తప్పకుండా స్వామి భాషింపజేస్తాడు. ఈ విధంగా ఇక్కడ నామస్వర విశేషాన్ని చెప్తూ ఇలాంటి దివ్యనామమయమైన మంత్రం ఏదైనా గురువు దగ్గర ఉపదేశం చేసుకుని చేస్తే చాలా మంచిది అంటారు. ఎందుకంటే నామం మంత్రం అవుతుంది, దాన్ని మననం చేస్తే నామే మంత్రం అయిపోతుంది. మననాత్ త్రాయతే మంత్ర, నామాన్ని నిత్యం మననం చేయండి మంత్రం అయిపోతుంది. అలా కాకుండా కొన్ని ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి, అందులోనూ నామం చేత మంత్రానికి విశేషం ఏర్పడిన నామాలున్నాయి. నారాయణ అనండి, వాసుదేవ అనండి. నారాయణ అయితే అష్టాక్షర అవుతుంది, వాసుదేవ అయితే ద్వాదశాక్షర అయింది. నారాయణ అంటే నాలుగు నామాలే, కానీ దానికి ప్రణవం పెట్టి నమస్సు పెట్టి చేస్తే మొత్తం దానికి ఎనిమిది అయింది. వాసుదేవ అనేది నాలుగైనా దానికి చతుర్థ్యంతం చేసి ప్రణవం పెట్టి భగవతే పెట్టి అని చేస్తే ద్వాదశాక్షర అయింది. అలాగే శివానామం ఒక్కటైనా దానికి ప్రణవం పెట్టినా పెట్టకున్నా ఐదు అక్షరాలు మహామంత్రం ఉంది కదా, నమ శివాయ శివాయ నమః. ఇది ప్రత్యేకం. స్వామి ఏం చెప్తాడంటే ఇది ఒక్కటే ఉపదేశం కూడా లేకుండా చేసుకోవచ్చు అన్నాడు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి, నామాలకు బాధ లేదండి, మంత్రాల్లో మాత్రం ఉపదేశం లేని ఏవి చేయలేదు, చేయకూడదు. కానీ పంచాక్షరికి మాత్రం స్వామి చెప్పాడు ఉపదేశం లేకుండా కూడా చేసుకో అన్నాడు. ఎందుకంటే మనిషి పుట్టక పుట్టేవంటే మోక్షం కోసం ప్రయత్నించడానికి పుట్టేవుట. ఇది చూడండి, మనిషిగా పుట్టేవు అంటే నువ్వు మోక్షం పొందడానికి భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు. అయితే పుట్టిన వాళ్ళందరూ పొందగలరా అంటే కొంత దూరమైనా వెళ్ళగలరు, ఆ మిగిలిన తర్వాత జన్మలేనని వెళతారు వాడు చేసిన సాధన బట్టి. తీవ్రంగా చేస్తే ఇప్పుడైనా పొందవచ్చు, దానిదే ఉంది. లేదా గర్జన్మంలో తీవ్రంగా చేస్తుంటే ఇప్పుడు తొందరలోనే పొందవచ్చు. మొత్తానికి మానవ జన్మ వచ్చింది అంటే మోక్షం కోసం ఏదో ఒక సాధన మొదలుపెట్టుకోవడానికి భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడని అర్థం. అది ఇచ్చినప్పుడు ఈ పంచాక్షరి దానికి పనికొచ్చేది కనుక దీన్ని చేస్తూ ఉంటే చాలా మంచిది. అది గురువులు ఉపదేశం అయిందనుకోండి, ఆ మంత్రం శక్తివంతం అవుతుంది. అది గురువు ఉపదేశం వల్ల మంత్రం శక్తివంతం అవుతుంది. తెలిసిన మంత్రమే విన్న మంత్రమే అయినా గురువుపదేశం వల్ల మంత్రం శక్తివంతం అవుతుంది, అప్పుడు మంత్రం ఫలిస్తుంది. ఉపదేశం పొందకుండా మీరు లక్షల మార్లు చేస్తే ఎంతో, ఉపదేశం పొంది ఒక్క మారు చేసినా అంత ఫలితం ఉంటుంది. అందుకు ఉపదేశం పొందాలి. ఉపదేశం యోగ్యులైన గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగాలి, వాళ్ళు పరీక్ష చేయాలి. అడిగాడు కదా నాకు శిష్యుడు దొరికాడు సర్కిల్ పెంచుకోవచ్చు, వాడు ఇచ్చకూడదు మళ్ళీ. ఎందుకంటే గురువులను పెంచుకోవడం ఆత్రంతో శిష్యుల్ని పెంచుకోవడం కోసం మంత్రాలని యొక్క మర్యాదలను పోగొడుతున్న గురువులు మసలుతున్న కలికాలంలో మనం ఉన్నాం, జాగ్రత్తగా చూడాలి. వాడికి నామం చెప్పచ్చు, చక్కగా నామం చేసుకునేనా తరించుతాను, కొంతకాలం వాడికి ఇవ్వాలి. వాడు చేయగా 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 వాడు నిజంగా శ్రద్ధ చూపిస్తే దాన్నే పరమశ్రద్ధగా తీసుకుని అనే నామమే ఇచ్చారండి, ఉంపట్లేదు అంపట్లేదు అనుకుంటే ఇంకా వాడు ఎక్కడ తరిస్తాడు, గురువు ఏం చెప్తే అదే. అది కొంతకాలం చేస్తే అప్పుడు గురువు చూసి దాన్నే మళ్ళీ మంత్రంగా చేసిస్తాడు, మనకేం తెలుసు. అందుకు ఆ దివ్యమైన మంత్రం ఉన్నది, ఆ మంత్రం ఒక దేవతట. మంత్రానికి దైవం పరమేశ్వరుడు పంచాక్షరికి. కానీ పంచాక్షరిని స్తుతిస్తే ఒక గొప్పతనం, పంచాక్షరి జపిస్తే గొప్పది, పంచాక్షర మహిమ చెప్పుకుంటే మరీ గొప్పదని చెప్పారు. పంచాక్షర మహిమ చెప్తూ ఉంటేట శివుడు చెవియొగ్గి వింటాట, ఆ చెప్పుకున్న వాళ్ళకి ఆనందంగా ఆశీర్వదిస్తాట. ఇప్పుడు మనందరిని ఆశీర్వదించబోతున్నాడు, పంచాక్షరి మహిమ విందాం మనం. పంచాక్షరి గర్భితమైనటువంటి స్తోత్రం అని ఇక్కడ ఇస్తున్నారు. పంచాక్షరి అంటే ఐదు అక్షరాలు,
అయితే ఐదు అక్షాలకి ఈయన ముందు ప్రణవం మహిమని ఒకటి చెప్తూ ఆరు చేశారు. ప్రణవం లేకుండా కూడా పంచాక్షరినది. అయితే కొన్ని సంప్రదాయాలు ఏం చెప్తాయంటే ఉపదేశపూర్వకంగా గ్రహిస్తేనే ప్రణవంతో, ఉపదేశం లేకుండా అయితే ప్రణవరహితంగా కూడా చేయవచ్చు. కానీ ఎందుకంటే ఐదు అక్షాల విద్య అది, శివాయ నమః నమ శివాయ రెండు. అయితే ముందు ప్రణవాన్ని కూడా గౌరవించి పంచాక్షరిని చెప్తారు. ఎందుకంటే పంచాక్షరికి స్థూల ప్రణవము అని పేరు.